అలాగే పాపం పెళ్లి కానివాళ్ళు కానీ భర్త పోయిన వాళ్ళు కానీ ఇలా ఒంటరిగా దిక్కు లేకుండా ఉండే వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంది. ఎప్పుడు శాస్త్రము కష్టాలలో ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని నియమముల సడలింపు చెప్పింది, దానికి ఆపద్ధర్మం అన్నారు. అందుకే అన్నీ ఉన్నప్పుడు చేయకూడదు. అప్పుడు సాధ్యమైనంత వరకు బొగ్గులు వెంట్రుకలు తొక్కకుండా చూసుకోవాలట. బొగ్గులు తొక్కడం దారిద్ర్యం, అందువల్ల దరిద్రుడు అవుతాడు ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ బొగ్గులు తొక్కితే. వెంట్రుకలు తొక్కకూడదు, వెంటనే వాటి తీసి ఒక పక్కన పెట్టేయాలి. దర్పణాలోకనము దంతధావనంబు వెండ్రుకలను గైసేయుట పూర్వాహనముననే ఆచరింపదవు. నేను ఇవి గానం చేయకుండా కేవలం వచనంలో ఎందుకు చదువుతున్నానంటే ఇవి ధర్మాలు, స్పష్టంగా అర్థమవ్వాలి అందరికీ. మధ్యాహ్నం 12 లోపే దంతాలు తోముకోవడం, ఈ క్షవరం చేయించుకోవడం, డ్రైల్ చేయించుకోవడం, దువ్వుకోవడం ఇవన్నీ చేయాలట. మధ్యాహ్నం 12 తర్వాత క్షవరం చేయించుకోవడం అంత దరిద్రం లేదు, మహాపాపం. దేవతలు అటువంటి వాడిని చెప్పిస్తారు. కాబట్టి మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఒక్క ఎవరైనా చచ్చిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు తప్ప తక్కిన వేళల్లో క్షవరం చేసుకోకూడదు, పొరపాటు కూడా కత్తిరించకూడదు, గడ్డం చేసుకోకూడదు. ఇవన్నీ 12 లోపు జరగాలి. అలాగే పొద్దున 12 దాకా లేకుండా అప్పుడు పళ్ళు తోముకోవడం ఏంటి కరవకపోతే? పొద్దున్న నుంచి పాచిముఖంతో వంట చేసుకుని పాలు కాచుకుని కాఫీ కూడా తాగి అప్పుడు మధ్యాహ్నం బ్రష్ చేసుకోకూడదట. ఎప్పుడు కూడా మధ్యాహ్నం 12 లోపే ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి, ఎంత అనారోగ్యవంతుడికైనా సరే. మరీ మంచం మీద కోమాలోకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము, అది పక్కన పెట్టండి. తర్వాత భోజనం ఎప్పుడు ఏ దిక్కుల్లోకి చెయ్యాలి? తూర్పు దిక్కు కానీ ఉత్తరం దిక్కు కానీ చూడాలట. ఉత్తరం వండి తీర్పు దిక్కుండె చూచి జానుమధ్యంబునందు హస్తంబులుండ కుడుచునది పవిత్రాన్నంబు నరవరేణ్య అని చెప్పింది. కాళ్ళు ఇలా బాసిన మఠం వేసుకుని రెండు చేతులకి ఈ రెండు కాళ్ళకి మధ్యలో చేతులు పెట్టుకుని ఎదురుగుండా విస్తరాకు పెట్టుకుని, అంటే ఈ మోకాలకి మధ్యలోనే చెయ్యి ఉండాలట. ఇలా మోకాలు చెయ్యేసుకుని గడ్డం కింద చెయ్యట్టుకుని కాలు పైకెత్తి అలా అన్నం తింటే వాళ్ళు వచ్చే జన్మలో పరమ దరిద్రులై పుడతారని వికాంగులై పుడతారట. అందుకని ఇలా గడ్డం కింద చేతులు ఒంటికాలు ఇలా పైకెత్తి కూర్చోవడాలు ఇలాంటి భోజనములు చేయకండి. ఇవన్నీ చూపిస్తే కానీ తెలియక నేను ఇక్కడ ఏకపాత్రాభినయం కూడా చేయలేక మధ్య మధ్యలో కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి రెండు కాళ్ళకి మధ్యలో కూర్చుని విస్తరాకు పెట్టి భోంచేయాలి. ఒకవేళ బల్ల మీద కూర్చుని భోంచేసేటప్పుడు కూడా ఈ రెండు కాళ్ళు కొంచెం వెడల్పుగా పెట్టి ఆ మధ్యలో ఉండేలా చూసుకోవాలట. విస్తరాకు చెయ్యి మధ్యలోనే ఉండాలి, భోజనం చేయాలి. భోజన సమయంలో మాట్లాడకుండా మౌనముగా తినమని చెప్పారు. తూర్పు లేక ఉత్తర దిక్కులుగానే భోంచేయాలి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. గురుస్థానంలో ఉన్నవాళ్ళు యతులు దక్షిణం పశ్చిమం కూడా భోజనం దిక్కులుగా వాడచ్చు, ఎందుకంటే వాళ్ళ నియమాలు వేరు. కానీ గృహస్థాశ్రమంలో సామాన్యుడు మాత్రం అటు సూర్యుడు ఇటుపడిచినప్పటికీ కూడా తూర్పు ఉత్తరం దిక్కులకే తిరిగే భోంచేయాలి. లేకపోతే అటువంటి వాడికి కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవే గుల్మ రోగాలు, ఎసిడిటీ అంటే అటువంటి రోగాలు ఇవన్నీ వస్తాయి. పశువులు ఉన్నటువంటి మందలో, ఆవులున్న చోట, దేవాలయ ప్రాంగణంలో విన్మూత్ర విసర్జనంబు వలదు. మలమూత్ర విసర్జన చేయకూడదు. ఆయన ఆవుల దగ్గరికి వెళ్ళి చేయడం ఏమిటి, గేదెల దగ్గరికి వెళ్ళి చేయడం ఏమిటి మలమూత్ర విసర్జన? అలాగే పవన జలంబులందు అన్నాడు ఆయన. గాలి బాగా వీస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆ గాలి వీస్తున్నప్పుడు ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి విసర్జించాలి. నీళ్లల్లో విడిచిపెట్టకూడదు, నదుల్లో పొరపాటు కూడా విడిచిపెట్టకూడదు. అన్నాన్ని చిటికి మటికి తిట్టకూడదు అండి, అన్న దోషగణన అన్నాడు. మరీ అనారోగ్యం వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నప్పుడు అన్నం పెట్టదు అని విసుక్కొచ్చేమో కానీ ఉత్తప్పుడు మాత్రం అన్నమును విసుక్కోవడం, అన్నం పెట్టేవాడిని విసుక్కోవడం కూడా మహాపాపంట. ఎంగిలి నోటితోటి పలకరించకూడదు, దేవతల్ని చూడకూడదు, నక్షత్రములను చూడకూడదు, గోవులను చూడకూడదు, సూర్యుడిని చూడకూడదు. తర్వాత పగిలిపోయినటువంటి పాత్రల్లో భోజనం చేయకూడదు. విరిగిపోయిన కంసాలు ఉంటాయే అటువంటి వాటితోటి అన్నము వండకూడదు, అటువంటి వాటిలో అన్నము తినకూడదట. భిన్న భోజనము, భోజనం అంటే అన్నం తినే కంసాలు, అవి భిన్నమైతే వాటిల్లో భోజనం చేయకూడదు. కంచాలు అంచులు విరిగిపోతాయి అయినా అన్నం తింటాడు వాడు, అది కూడా దోషమే అన్నాడు. వికీర్ణాసన శయ్యలు బాగా విరిగిపోయినవి, పట్టపట్ట శబ్దం వచ్చేవాడు ఇలా వాలేమనుకోండి, ఈ వెనకత పట్టం శబ్దం వచ్చిందనుకోండి, అటువంటి దాని మీద కూర్చుని భోజనం చేయొద్దన్నాడు. ఉపన్యాసం ఇబ్బందులు లేదు సుమా, భోజనం మాత్రమే చేయొద్దన్నాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, లేని పొరుగు అడుగు ఎక్కడి నుంచి మీరు నేను బెంగ పెట్టుకోవాలి. ఇక్కడ చెప్పేది భోజనమునకు చెప్పాడు. బాగా శబ్దములు వస్తున్నటువంటి పీటల మీద కిర్రు కిర్రు అంటూ ఉంటుంది మీరు భోజనం చేసినప్పుడల్లా, అటువంటి విసర్జించేయమన్నాడు. తర్వాత కిర్రుకిర్రు శబ్దం వచ్చే మంచాలు, కోళ్ళు కదిలిపోయే మంచములు, సెయ్యి అంటాం దాన్ని, ఆ మంచము కూడా విసర్జనీయం. గురువుగారి కంటే ముందు వేగంగా వెళ్ళకూడదు, గురువుగారి కాళ్ళ మీద కాలేసి తొక్కకూడదు, గురువుగారు చెయ్యకుండా మనం చేయకూడదు. సాధారణంగా గురువుగారికి ఎదురుగుండా కూర్చుని సంధ్యావందనం చేయకూడదట, పక్కన కూర్చోవాలట, గురుల ప్రత్యుద్గతి అన్నాడండి ప్రత్యేకంగా. ఇది కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. గురువుగారు ఇక్కడ కూర్చున్నారు, జపం చేసుకుంటారు, మీ పృష్ఠభాగం సరిగ్గా నా మూతికి పెట్టకుండా అటో ఇటో పక్క కూర్చుని చేయాలట. మీ వెనక నేను ఉండకూడదు, నా వెనక మీరు ఉండొచ్చు, కాసేపు నేను పౌరాణికుండి కనుక. తర్వాత గురువుగారికి నమస్కరించకుండా ఏ పని చేయకూడదు. గురువు కంటే ముందు అర్చనము చేసినా భోజనం మాత్రం గురువు చేయకుండా చేయకూడదు. గురుని ఎడ దిగంబరత శయనింప నీరాడగా, గురువుగారికి ఎదురుగుండా వస్త్రాలు లేకుండా కూర్చోవడం కానీ స్నానం చేయటం కానీ చేయకూడదు. వస్త్రాలు లేకుండా స్నానం. విను పై చీరలేక సుర విప్రుల అర్చన చేయరాదు, భోజనమునరింపరాదు, దివసంబునురేయు పురీషమూత్ర సర్జనము కుబేర దక్షిణ దిశాముఖతంతగుణాచరింప, మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. ఏమో రోగం వస్తే మాత్రం ఇష్టం వచ్చినట్టు చేయండి, రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నంత వరకు, అంతో ఇంతో ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఈ పై కండువ లేకుండా దేవతల్ని పూజించకూడదు. పై చీర లేక పైన కండువ లేకుండా ఒక తువ్వాలైనా కనీసం ఒక జేబురుమాలైనా ఏదో ఒక వస్త్రం లేకుండా దేవతా పూజ చేయకూడదు. విప్రుల్ని పూజించకూడదు, భోజనం చేయకూడదు అన్నాడు. మా ఇంట్లోనేగా టేబుల్ మీల్సేగా అనుకోకండి, టేబుల్ మీల్స్ అయినా మీల్సే, అదేం వాటర్ ఫాల్స్ కాదు. కాబట్టి శుభ్రంగా పైన కండువ వేసుకుని భోజనం చేయండి, భోజనం కూడా పైన కండువ లేకుండా తినరాదు. పగలైనా రాత్రైనా పురీషమూత్ర సర్జనము, మలమూత్రముల యొక్క విసర్జనము కుబేర అంటే ఉత్తర దిక్కు, దక్షిణ దక్షిణం దిక్కు, ఈ రెండు దిక్కులకేసి తిరిగే చెయ్యాలి. మలమూత్రములు ఉత్తర దక్షిణం దిక్కులకేసి తిరిగే చెయ్యాలి. తూర్పుకి తిరిగి కానీ పడమరకి తిరిగి కానీ మలము కానీ మూత్రము కానీ విసర్జిస్తే అటువంటి వాళ్ళు వికలాంగులు అవుతారు, వికలాంగులై పుడతారు, లేదా వంశంలో అవయవ లోపం ఉన్న వాళ్ళు పుడతారు, లేదా చర్మ రోగములతో పుడతారట. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తూర్పు పడమర మలమూత్ర విసర్జనములకు నిషిద్ధము, ఉత్తర దక్షిణాలుగా తిరిగి చెయ్యాలి. మళ్ళీ మనకు అనుమానం, మేము ఊరు వెళ్ళామండి, ఆ ఊళ్ళో ఏది తూర్పు తిరగటం లేదు, అందుకే తూర్పు తిరిగి దండం పెట్టన్నారు తెలియనప్పుడు. ఏ తూర్పు తెలియదు కదా, అప్పుడు మనకేం దోషం లేదు, ఉన్న ఊళ్ళో చూసుకోండి. అందుకే వాస్తు శాస్త్రంలో కూడా ఈ లెట్టిన్ ప్లేట్ కమోడ్ ఉందే, అది ఉత్తరం లేక దక్షిణం కేసే ఫిట్ చేసి పెట్టుకోండి అన్నారన్నమాట. అప్పుడు మనకి దోషం లేకుండా ఉంటుంది. ఇక తలతీయట ఇరుగేల తగదు గోకగా, బాగా దురద పెట్టింది. ఇలా అనగానే గ్యారంటీగా దురద వస్తుంది మీకు, చూసారా? అలా అన్నానని ఆవిడ గోకింది. సాధారణంగా ఈ మనిషికి బుర్రంటూ ఉంది కనుక ఆ బుర్ర మీద దురద పెడుతుంది. ఆ దురద పెట్టేప్పుడు రెండు చేతులతో బర్ర అని గోకకూడదట, అది దరిద్రం. ఈ చివరి భాగాల్లో అగ్రభాగములలో లక్ష్మి ఉంటుంది, ఈ లక్ష్మీదేవి నెత్తికెక్కుతుంది అప్పుడు, అప్పుడు అవతలవాడు పతనం అవుతాడు. అందుకని ఎంత దురద వచ్చినా ఈ రెండు చేతులతో బర్రని గోకకూడదు. అందుకని ఏం చేయమన్నారు, ఓ పాకెట్ కోంబు పెట్టుకోండి పక్కన గోక్కోవడానికి, లేదా ఈ మొండి చేతితో గోక్కోవాలట, అత్యావశ్యక స్థితిలో ఒక్క చేతితో గోక్కోవాలట, మొత్తం మీద రెండు చేతులు ఉపయోగించి బరుబరు గోక్కోకూడదు. మీరేం పడతారో పడండి. నిమిత్తము లేక వమదల తడపదగదు, అనవసరంగా తల తడపకూడదట. పొద్దున్న తలకి చేస్తారు, సాయంత్రం తలకి చేస్తారు, కొంతమంది అలా చేయకూడదు. చీటికి వాటికి కారణము లేకుండా తల తడపకూడదు, తల తడపడానికి నియమాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మంగళవారము శుక్రవారము పొరపాటును కూడా తలంటూ స్నానం చేయకూడదు. మూడు దినములు నిషిద్ధ దినములు, మంగళ శుక్ర ఆదివారాలు తలంటూ నిషిద్ధం. పంచాంగాల్లో కూడా ఇదే రాశారు, కాకపోతే అవి మనం పట్టించుకోవట్లేదు. మంగళ శుక్రవారం ఆదివారం అభ్యంగన స్నానం, కుంకుడుకాయలతో తలంటుకోవడం అనేది నిషిద్ధం అన్నమాట. ఒంటికి నలుగు పెట్టుకోవడం అన్నీ నిషేధం. తర్వాత చీటికి వాటికి నోట్లో వేలు పెట్టుకుని దాంతో పేజీలు తిప్పుతారు కొంతమంది, అది ఎంతో దోషంగా చెప్పారు. ఎంగిరి వేలికి అంటించుకుని, అంటే నోట్లో వేలెట్టుకుని ఆ ఉమ్ము రాసుకుని పేజీలు తిప్పుతారే పుటలు, అది పరమదోషం. ఒక్కొక్కప్పుడు లెక్క పెట్టడానికి డబ్బులు లెక్కడానికి కూడా ఇలా అండం, ఇలా అండం, నాలుక మీద వేలెట్టడం, ఈ వేలుతో దాన్ని ముట్టుకోవడం, ఆ నాలుగు మీద 100 సార్లు వేరెట్టుకుని దాంతో జాపిల పండు పట్టుకొచ్చి నా చేతిలో పెడితే నేను ఏమైపోతాను? పట్టుకొచ్చి అంతకంటే నాకు ఇవ్వడమే. పిల్లలకి చేతికి ఇచ్చిన తర్వాత కూడా పళ్ళు అవి శుభ్రంగా ఉన్నాయో లేదో చూడండి సుమా. మొన్న ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఇచ్చి 2 పళ్ళు నాకు ఇప్పించింది. ఆ అమ్మాయి నాకి దాని మీద ఏదో వేసి అవి పట్టుకొచ్చి నాకు ఇచ్చింది. ఆవిడ నాకు ఇచ్చింది. అది నేను ఏం చేసుకుంటాను ఇప్పుడు? కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఎంగిలి పదార్థాలు ఇవ్వకూడదు. ఎంగిలి లేకుండా చూసుకోవాలి, అది కూడా దోషం. తలనున్న నూనియత కదా అంగమున పూయ. ఇంకో కొంతమంది చేసే పెద్ద పొరపాటిది చేతిలో ఒక నూనె పోసుకుని నెత్తికి రాసుకుని ఆ తర్వాత చేతికున్న నూనె కాళ్ళకి రాసుకుంటారు. ఈ తలకి నూనె రాసుకున్నాక చేతులకు వచ్చిన నూనె తగదు అంగమున పూయ. ఒంటికి రాసుకోకూడదు, అవయవాలకు రాసుకోకూడదు, వెంటనే కడుక్కోవాలి. ఇది కూడా దోషం అంట, దరిద్ర దేవత లక్షణం అంట. ఇలాంటి వాళ్ళని జ్యేష్ఠాదేవి పట్టుకుంటుంది, లక్ష్మీదేవి వదిలిపెడుతుంది. అందువల్ల మంచి 500 రూపాయలు ఖర్చు పెట్టి మీరు కేశకాంతి కొనుక్కున్నప్పటికీ ఇంత ఖరీదైన నూనె చేతికి ఉంది, ఇది వ్యర్థమైపోతుందని కాళ్ళకి రాసుకుంటే అసలు జీవితం వ్యర్థమైపోతుంది, అర్థం వ్యర్థమైపోతుంది. కాబట్టి కాళ్ళకి రాయకుండా చేతులు కడుక్కోండి, లేదా కొంచెం నూనె రాసుకోండి నెత్తికి. తర్వాత ఏం చెప్పారు? వేదం వనధ్యాయ తిథిలో చదువంగా కుదరదు అన్నాడు. అమావాస్య నాడు వేదం చదవకూడదు, శాస్త్రాలు చదవకూడదు. ఇలాంటి తిథులు కొన్ని ఉన్నాయి, అనధ్యాయ తిథులు, అధ్యాయము చేయకూడదు. ఉదాహరణ చెప్పను మీకు, అష్టమి, నవమి, అమావాస్య ఈ తిథుల్లో జ్యోతిష్ శాస్త్రం చూడకూడదు. అందుకే ఎవరైనా జాతక చక్రం పట్టుకొచ్చి నా జాతకం చూడండి అంటే ఆ రోజు అష్టమ్యా, నవమ్యా, లేక అమావాస్య చూసుకోవాలి. చూసుకోకుండా తొందరపడి మనం చూసామంటే చూసిన వాడికి అవతల వాడికి నష్టం. అందుకే ఇలాంటి అనధ్యాయ తిథుల్లో ఈ జ్యోతిష్ శాస్త్రం వంటి శాస్త్రం చూడకూడదు. ఎందుకంటే జ్యోతిషం అనేది వేదాల్లో ఒక అంగం. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు ఈ 6 షడంగములని పిలువబడతాయి. కాబట్టి జ్యోతిషం వేదములలో ఒక గొప్ప అంగం, ఒక భాగం. అలాంటివి ఇలాంటి తిథుల్లో చూడకూడదు. అవతల వాడు 100,000 రూపాయలు ఇచ్చినా సరే అష్టమి, నవమి, తర్వాత అమావాస్య తిథులలో పొరపాటును కూడా చూడకండి జాతకాలు, అది అనధ్యాయ తిథులు. ఒరు చీర ధరింప తగదు, ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకోకూడదు. ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో లేడీస్ గుర్తుపెట్టుకోండి, మా అమ్మ కట్టుకున్న చీర నేను కట్టుకోకూడదా అండి? ఆవిడ ఇప్పు ఎక్కడ పెట్టగానే ఈ కూతురు కట్టుకోవడం, వీడు కట్టుకున్న లుంగి వాడు కట్టుకోవడం, మనం ఏమన్నా దేవతలం ఆ శేషవస్త్రాలు ధరించడానికి? నేను కూడా మా చిన్నప్పుడే పురాణాలు మొదలు పెట్టడంలో కొంత లాభం ఉంది, కొంత ఇబ్బంది ఉంది. నాకు వెళ్ళగానే పంచెలు పెట్టేవారు. ఏమంటే నా వయసు 8 ఏళ్ళు. నేను ఒక ఇంట్లో మా ఊళ్ళో పాప ఒక ఆవిడ ఉన్నది, చాలా ఉత్తమరాదు, భగవద్గీత చెప్పించుకుంది. ఇది నిజంగా జరిగింది, 8 ఏళ్ళు చెప్పాను భగవద్గీత. 8 ఏళ్ళ కుర్రాడికి పంచి ఎందుకు చెప్పండి? చక్కగా ఓ ఫ్యాంటో లాగో ఓ పావలా ఇస్తే సినిమాకు పోయేవాడిని నేను. ఆవిడేం చేసింది నాకు, మా నాన్నగారికి పెట్టే పంచి కండువా నాకు పెట్టింది. అబ్బాయి గారా ఇదిగోనండి వస్త్రదానం అండి అని పైసా లేకుండా ఉట్టి పంచి పెట్టింది. ఇప్పుడు ఈ పంచి పైగా ఇచ్చిన తర్వాత ఏం చెప్పింది ఆవిడ? మీరే కట్టుకోవాలండే ఎండే, మీరే కట్టుకోవాలండి. ఆ ఎండే అనేది మా వాళ్ళకి కాస్త అదొక అభిమానాలు అండి, అదొక భాష. ఎండే మీరే కట్టుకోవాలంటే నేను చూస్తే ఇలా ఎండిపోయినట్టున్నా. పక్కగా ఉండేవాడిని అందులో కుర్రాడిని, ఈ ఎండిపోయిన వాడు ఎండే మీరే కట్టాలండి, ఏం కట్టుకుంటాడు వీడు? సరే ఆవిడ మాట కాదంటే అదొక గొడవ. అందుకని ఆ పంచి పైపోయిన ఒక్కసారిలో చుట్టుకుని అది చుట్టుకున్నది మా నాన్నగారికి ఇచ్చాను. అప్పుడు మా నాన్నగారు శేషవస్త్రం అన్నారు. అందుకు చెబుతున్నాను ఇదన్నమాట. ఎంత మా నాన్నగారైనా కొత్త పంచి అయినా ఆవిడ కట్టుకోమందని చుట్టూ చుట్టుకున్నాను తర్వాత నాకు ఉపయోగపడదు, అది పెట్టుకుని మా నాన్నగారికి ఇస్తే నవ్వుకుని శేషవస్త్రం రా పర్వాలేదులే, ఇప్పుడే కదా కుర్రాడివి కదా పండితుడివి కదా కట్టుకుంటానులే అన్నారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పారన్నమాట, నాయన ఒకరి వస్త్రములు ఒకటి కట్టుకోరాదు, ఇదిగో చూడు మార్కండేయ పురాణం. అందుకని దేవుడికి కట్టిన విగ్రహాలకు కట్టిన వస్త్రములు అయితే శేషవస్త్రములు, అవి పవిత్ర వస్త్రములు, దేవుడు విసర్జించిన వస్త్రములు మనం కట్టుకోవాలి తప్ప ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకోకూడదు. ఈ బట్టలు భిక్షుకులకు కానీ ఇళ్లల్లో పనిచేసే వారికి మాత్రమే ఇవ్వాలట. ముష్టెత్తుకునే వాళ్ళకి, పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకే ఇవ్వాలి. పొరపాటు కూడా ఎంత 10,000 పట్టు చీరైనా సరే వాళ్ళమ్మ 2 సార్లు కట్టి కూతురు, కూతురు 2 సార్లు కట్టి మనవరాలు, మనవరాలు 3 సార్లు కట్టి పక్కా ఇలా కట్టకూడదు. ఎవరి బట్టలు వాళ్ళే కట్టాలి. పొరపాటు కూడా ఒకరి వస్త్రాలు ఒకటి కట్టుకోకండి, లుంగి కానీ పంచి కానీ ఏదైనా సరే. అవి కూడా దరిద్రం చెప్పారు. తగదు అన్ని చెప్పులు తోడుగా, ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు వేసుకోకూడదు. బాత్రూమ్ చెప్పులే నా ఇంట్లో పెడతాడు, ఏ అమ్మ అదే, నాన్న అదే, కొడుకు అదే, ఇంటికి వచ్చిన అతిథులు అదే, అందరూ ఈ చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులు చప్పును మనల్ని నరకానికి పట్టుకుపోతాయి. కాబట్టి ఆ ఒకరి చెప్పులు ఒకరు ధరించరాదు, పరమదోషం. పొరపాటును ఎవడైనా మన చెప్పు వేసుకున్నాడని తెలిస్తే వదిలేయండి, ఇక వాడు వదిలేయండి, మనం వేసుకోదు. అందువల్ల చెప్పులకి ఎంత దోషం ఉందో చెప్తే వినండి. చెప్పులు ఎవరైనా వేసుకుంటే మూడు జన్మలు, కుక్క జన్మ, నాలుగు జన్మలు, చెండాల జన్మ, ఆ తర్వాత వేసుకున్న ఎవరింట్లో వాళ్ళ చెప్పులు వేసుకున్నామో వాళ్ళ ఇంట్లో పుట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. తెలుసిన మీకు ఒక అద్భుతమైన కథ ఇక్కడ మీకు చెప్పాలి. మీరందరూ చింతామణిని ఒక నాటకం చూశారు. ఆ చింతామణిని వల్లోపడి బిల్వమంగళుడు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు కోటీశ్వరుడు చాలా దెబ్బతినేశాడు. ఆ తర్వాత ఆయన వైరాగ్యం పొంది ఆ మహాతపస్సు చేసి కృష్ణ పరమాత్మ మీద స్తోత్రం రాశాడు. తెలుసుగా మీకు ఆ బిల్వమంగళుడిని లీలాసుకుడు అంటారు. కృష్ణ కర్ణామృతం రాసింది ఎవరు అనుకుంటున్నారు? ఈ బిల్వమంగళుడే. చింతామణి వల్లో మొదట్లో పడి ఆ తర్వాత గొప్ప జ్ఞాని అయి, అందుకే ఆయన ప్రారంభంలో ఏమన్నాడు తెలుసా, చింతామణిరు జయతి సోమగిరిరు గురురుమే, నాకు గురువైన చింతామణికి జయము కలుగుగాక అని చింతామణితో ఎత్తుకున్నాడండి ఆయన స్తోత్రం కృష్ణకర్ణామృతం. ఎన్ని శ్లోకాలు రాశాడండి చింతామణి మీద. చింతామణి మీద పక్కన పెడితే కృష్ణుడి యొక్క కర్ణామృతం రాసిన మహానుభావుడు, సుకుడు కాదు లీలాసుకుడు ఈయన. ఈయన వేరు, ఆయన వేరు సుమా. లీలాసుకుడు అంటే అంత గొప్పవాడు. ఆయనే బిల్వమంగళుడు, ఆయన భార్య రాధ. ఆ చరిత్రంతో వదిలేస్తారు మన వాళ్ళు. ఎంతసేపు ఆ దిక్కుమాలు రెండో మూడో ఉన్నటువంటి సీన్లు చూపిస్తారు. దాంతో మనకు అసలు చింతామణి నాటకం మరుగున పడింది. సంస్కృతంలో అపారమైనటువంటి పవిత్రత కలిగినటువంటి కావ్యంగా కృష్ణకర్ణామృతం ప్రసిద్ధికెక్కింది. హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే, ఈ శ్లోకాలు ఆ మహాత్ముడు రాశాడు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఆ తర్వాత చింతామణి పశ్చాత్తాపంతో ఇలా ఎందరినో పాడు చేశానని తన ఆస్తి అందరికీ దానం చేసి ఈ బిల్వమంగళుడికి జ్ఞానోదయం కలగజేసి ఆయనకి తన సన్యాసి దుస్తులు చూపించి ఆ తర్వాత విరక్తి చెంది కాశీ వెళ్ళింది. ఇక్కడ వినవలసిన ఒక గొప్ప చెప్పులు వేసుకోవడం ఎంత పొరపాటో చెబుతున్నా వినండి. ఈ చింతామణి సన్యాసినిగా మారి కాశీ వెళ్ళింది. అక్కడ ఒక గుడిసె వేసుకుంది, ఒక ఆశ్రమం కట్టుకుంది. ఆ ఆశ్రమంలో హాయిగా జపం చేసుకుంటూ బతికింది. ఆ ఊళ్ళో ఒక పరమయోగీశ్వరుడు ఉన్నాడు, అంతటి గొప్ప యోగి మరొకడు లేడు, జ్ఞాని. పరుల ద్రవ్యం ఆశించడు, దానాలు పుచ్చుకోడు, జపం తప్ప ఎరగడు, ఉచితంగా పాఠాలు చెబుతాడు, జ్ఞానాన్ని పంచిపెడతాడు. ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన ఆశ్రమం గంగానదికి వచ్చేటటువంటి మార్గంలో ఉంది. ఇప్పుడు మనం ఒక ముక్కలో చెప్పాలంటే ముముక్షు భవన్ అంటున్నాం చూసారా కాశీలో, ఆ ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది. అక్కడి నుంచి రోజు ఆ రోజుల్లో ఇప్పుడు ఇరున్న రోడ్లు ఉన్నాయా, కాలినడకను వచ్చి ఇసుకలో నడుచుకుంటూ వచ్చి గంగలో మణికర్ణికలో స్నానం చేసి మళ్ళీ ఇసుకలోనే బయలుదేరి విశ్వనాథ దర్శనం చేసుకుని ఆపై తన ఆశ్రమానికి వెళ్ళేవాడు. ఒకసారి ఆయన తన ఆశ్రమం నుంచి మణికర్ణిక ఘట్టానికి వస్తున్నాడు. ఆ మణికర్ణిక ఘట్టానికి వెళ్ళే మార్గంలో ఈ చింతామణి గారు, ఈ సన్యాసిని గారు అయిన తర్వాత ఆశ్రమం కట్టుకుంది. ఆవిడ యోగి నమస్కారము అంది. ఆయన పాపం చూసుకోలేదు. ఆయన అసలు రెండో పక్కకు చూడడం, అలా కళ్ళు మూసుకుని నారాయణ వాసుదేవాని కాసేపు, విశ్వనాథ విశ్వనాథ అనుకుంటూ కాసేపు, పరమ పవిత్రమైన కాశీలో ఉన్నంత వరకు భగవన్నామం తప్ప అన్యనామం నాకెందనుకుంటూ అలా విశ్వనాథ నామస్మరణ చేసుకుంటూ గంగలో స్నానం చేసి వెళ్ళిపోయేవాడు. ఒక్కొక్కప్పుడు శిష్యులు కూడా వచ్చేవారు. ఒక్కొక్కప్పుడు ఏ శిష్యులు లేకపోయినా నిరాడంబరంగా వెళ్ళేవాడు ఆయన. కొంతమందికి అలాగ ఎవ్వరూ ఉండకుండా ఒంటరిగా వెళ్ళడం ఇష్టం. ఇప్పుడు ఆవిడ నమస్కరిస్తే ఆయన పాపం పట్టించుకోకుండా కేవలం నామస్మరణ చేసుకుంటూ స్నానం చేసేసి వెళ్ళిపోయాడు. ఈవిడికి తెక్కొచ్చేసింది. ఎంత చెడ్డ పాత వాసన కొంత కెలుగుతుంది కదా, పూర్వకర్మ వాసన. నేను ఇంత వినయంతో ఆయనకి నమస్కరిస్తే నా కేసి కన్నెత్తి చూడడా, కనీసం ఆశీర్వదించడా పలకడా, సాటి సన్యాసిని యోగిని, ఇతడికి ఎంత అహంకారమా, వీడంతం చూడాలి, వీడిని పడగొట్టాలనుకున్నది ఆవిడ. కర్మయోగం వల్ల ఆయన మీద కోపం వచ్చింది. ఆయన కర్మయోగం, ఈవిడికి కర్మయోగం, ఎలా ఇతన్ని పడగొట్టడం అని చూసింది ఆవిడ. ఆ సమయంలో ఆ ఊళ్ళో ఓ చెప్పులు కుట్టుకునే చర్మకారుడు ఒకడు ఆవిడ దగ్గరకు వచ్చాడు. అమ్మా, మీరు చాలా గొప్ప యోగిని మణి అని, మీ దగ్గరకు వెడితే కోరికలు తీరతాయని విన్నాను. నాకు పెళ్ళై 12 ఏళ్ళైంది, పిల్లలు లేరు, నాకు పిల్లలు కలగాలంటే ఏం చెయ్యాలి తల్లి, పిల్లలు కలగడానికి ఏదైనా మంచి మార్గం చెప్పు అన్నట్ట అనుకున్నది ఆవిడ. యోగిని నాశనం చేయడానికి నాకు మంచి సాధనం దొరికింది అనుకుని ఆవిడ వెంటనే, ఒరే చర్మకార, చక్కని మెత్తని తోలు చెప్పులు జత, కొత్త చెప్పుల జత తయారు చేయి. ఆ చెప్పుల జత రేపు రాబోయే వేసవకాలంలో ఫలానా గురువు గారు ఉన్నారే ఆశ్రమంలో, ఆ గురువు గారు స్నానానికి వెళ్ళేటటువంటి మార్గంలో ఇసుకలో పెట్టు, నువ్వు మాత్రం అక్కడెక్కడ కనపడకుండా దూరంగా పొదలో దాక్కో, ఆయన ఎప్పుడైనా చెప్పులు వేసుకుంటే కిక్కులు మరకుండా రహస్యంగా వచ్చి ఆ విషయం నాకు చెప్పు, ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు, గుర్తుపెట్టుకో, ఆయనకి చెప్పులు నువ్వు పెట్టినట్టు నువ్వు ఎవరికి చెప్పకూడదు, నీకు నాకు తప్ప తెలియకూడదు, ఆయన గనక నీ చెప్పులు వేసుకున్నాడా ఇక నీ చిక్కులు తీరిపోతాయి, నీకు మంచి సంతానం కలుగుతుంది అంటే వీడికి ఆ విషయం తెలియదు కానీ ఓహో అమ్మగారు చెప్పినట్టు చేద్దాం అనుకున్నాడు. ఓ మంచి చెప్పుల చేత తయారు చేశాడు. అది ఉత్తర భారత కాశీలో ఇక మే నెలలో వైశాఖ మాసంలో జ్యేష్ఠ మాసంలో ఎండలు ఉంటాయి, ఆ ఎండలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తున్నారట, రాళ్ళు పగిలిపోయే ఎండలు అక్కడ. అటువంటి ఎండాకాలంలో అందమైన చెప్పుల చేత తయారు చేసి గురువుగారు రోజు మణికర్ణికా కట్టడానికి స్నానానికి వచ్చేటటువంటి ఇసుకలో చోట పెట్టేవాట. ఆ గురువుగారు అవేం చూసేవాడు కదా, రోజు వచ్చేవాడు, పాదుకులు ఉండేవాయని కాళ్ళకి ఆ పాము కోళ్ళతో వచ్చి స్నానం చేసి పోయేవాడు. ఒక్కసారి కర్మయోగం ఏంటంటే చెప్పాక కర్మయోగాలు ఇవన్నీ, ఆయన స్నానానికి మధ్యాహ్నం పూట కూడా వచ్చేవాడు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మణికర్ణికలో స్నానం చేయవలసిందే, మూడు పూట్ల సంధ్యావందనం చేయవలసిందే. మధ్యాహ్న స్నానానికి ఆయన వస్తున్నట్ట 11 దాటాక స్నానం చేసేశాడు. తిరిగి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు అప్పుడు చూసుకున్నాడు చెప్పులు వేసుకోకుండా వచ్చేసాడు ఆయన. ఈ తిరుగు ప్రయాణంలో మణికర్ణికా ఘట్టంలో ఉన్న రేవులో నుంచి ఇసుకలో అడుగు పెట్టగానే కాళ్ళు చుర్రు చుర్రుమన్నాయి, ఆయన పాదాలు గజగజలాడిపోయాయి. సుకుమారంగా ఉండే ఆ సన్యాసి ఈ ఇసుక వేడి తట్టుకోలేక ఎంత పొరపాటు జరిగింది, వాడొక్క శిష్యుడు లేడు చెప్పులు వేసుకోకుండా వచ్చాను అని అలా అలా చూస్తూ ఉంటే ఆ ఎదురుగుండ ఇసుకలో కొత్త చెప్పుల జత, మంచి చెప్పుల జత కనపడింది. ఎవడో ఒకడు పాపం అమ్ముకునేవాడు ఇక్కడ వదిలేసి ఉంటాడు, కొత్త చెప్పుల జతే కదా ఇది వేసుకుని ఆ తర్వాత దీనికి డబ్బులు ఇచ్చేద్దాం, ఈ చెప్పుల జత తయారు చేసినటువంటి చర్మకారుణ్ణి పిలిచి డబ్బులు ఇద్దాం, డబ్బులు ఇస్తే తప్పులేదు కదా అనుకునేనా ఆ చెప్పుల దగ్గరికి వెళ్ళాడు. అయినా ఉండబట్టలేక, ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈ చెప్పుల చేత ఎవరు పెట్టారు, వాళ్ళు ఎవరైనా ఉంటేరండి, చెప్పులకి ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఇస్తాను, ఎక్కువ అడిగినా ఇస్తాను, నా కాళ్ళు కాలుతున్నాయి అన్నాడు. ఈ చర్మకారుడు ఈ చెప్పులు కుట్టినవాడు పక్కనే పొదలు దాక్కునే ఉన్నాడు, వాడు మాత్రం కిక్కురు మళ్ళా, ఎందుకంటే చింతామణిగా చెప్పారు పొరపాటు కూడా మాట్లాడకూడదు రా, నువ్వు మాట్లాడకుండా ఉంటే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది, మాట్లాడేవా సంతానం ఉండదని చెప్పిందిగా, అందుకని వీడు కిక్కురు మనకుండా ఏం మాట్లాడకుండా అలా కూర్చుని ఉన్నట్ట. పాపం యోగేశ్వరుడు బాధ తట్టుకోలేక వేడి బాధ ఆ చెప్పులు వేసుకున్నాడు. 2 మైళ్ళు నడవాలి మాటలా, మరి ఆ రోజులు ఏ వాహనాలు లేవు. ఈ చెప్పులు వేసుకుని ఆశ్రమానికి వెళ్ళగానే శిష్యుల్ని పిలిచి, శిష్యులారా రోజు నేను స్నానానికి వెళ్ళేటటువంటి మణికర్ణికా ఘట్టం మార్గంలో ఎవడో కొత్త చెప్పుల జత పెట్టాడు, కాళ్ళు కాలడం వల్ల ఆ చెప్పుల జత నేను వేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాను, ఆ చెప్పులు అక్కడ పెట్టినటువంటి చెప్పుల దుకాణం వాళ్ళు ఎవరో కనుక్కోండి, ఎందుకంటే పక్కనే చర్మకారుల యొక్క పేట ఉన్నది, ఆ పేటలో వాళ్ళందరూ వీళ్ళకి తెలుసున్న వాళ్ళే, ఆ పేటకి మీరంతా వెళ్ళి చెప్పులు ఎవరు పెట్టారు చెప్పులు ఎవరు పెట్టారు అని ఇల్లు అడిగి తెలుసుకోండి. చెప్పులు పెట్టినవాడు తెలియగానే చప్పున వాడి చేతిలో డబ్బులు పెట్టొచ్చేయండి, అలా పెట్టకపోతే నాకు ముప్పు అనగానే వాళ్ళు బయలుదేరి ఆ పేటలో ఉన్న వాళ్ళందరినీ, ఏమర్రా ఈ చెప్పులు ఎవరు పెట్టారు అని ఆ గురువుగారు వేసుకొచ్చిన చెప్పులు చేసి చూపించారు. వీడింటికి కూడా వచ్చారు. వీడు మాకు తెలియదండి మాకు తెలియదండి, ఆ దేవుడి మీద కొట్టండి నాకు తెలియదండి అన్నాడు. అంటే మరి అలాగే చెప్పింది రండి ఆవిడ, ఏమి చెప్పొద్దుగా, అందుకని చింతామణి గారు ఎవరితో చెప్పొద్దన్నారని నేను కూడా చెప్పేశాడు వీడి పోయి. ఆ మాట దురదృష్టవశాత్తు వాళ్ళు వినలేదు. వాళ్ళు వెళ్ళిపోయి గురువు గారండి ఆ చెప్పులు ఎవరు పెట్టారో ఎవరికీ తెలియదుట, మరి ఎవరో తెలియదంటే ఆయన నెత్తి మొత్తుకుని ఎంత పొరపాటు జరిగింది రా బాబు, ఈ చెప్పుల కోసం నేను ఇప్పుడు వాడి ఇంట్లో కుట్టాలరా, ఒకటి చెప్పులు వేసుకుంటే ఎవరింట్లో చెప్పులు వేసుకున్నామో ఎత్తుకొచ్చామో ఆ చెప్పులు కుట్టేవాడి ఇంట్లో నేను కుట్టాలి, పునర్జన్మ లేకుండా ముక్తి పొందుదామని తపస్సు చేస్తున్నా, నాకు ఈ రుణం ఎక్కడి నుంచి వచ్చిందిరా అనుకున్నాడు పాప ఆయన. ఇక ఇప్పుడు ఈ చెప్పులు కుట్టేవాడు పరుగు పరుగును వెళ్ళి, చింతామణి గారమ్మోయ్ యోగినమ్మోయ్ సన్నాసమ్మోయ్, సన్యాసినమ్మ అనలేడు పాపం, అందుకని సన్నాసమ్మోయ్, ఆవిడ ఇప్పుడు నిజంగా సన్నాసి అయిందిలేండి ఈ పొరపాటు వల్ల. మీరు చెప్పినట్టే చెప్పులు పెట్టా, ఆ చెప్పులు యోగేశ్వరుడు వేసుకున్నాడండి వాళ్ళు వీళ్ళు కాదు అనగానే ఈవిడ లోపల ఆనందపడిపోయి, నేను ఎవడి కోసం ఈ ప్రణాళిక వేశానో వాడే వేసుకున్నాడు, నా ప్లాన్ ఫలించింది, సక్సెస్ అనుకుంది పాప ఆవిడ. ఏదో కొంచెం ఆవిడకి అన్ని భాషలో వచ్చినాయండి, అందుకని సంతోషపడిపోయి ఇది మాత్రం ఎవరికీ చెప్పకుండా ఉంటే కొద్ది రోజుల్లో మీ ఆవిడ గర్భవతి అవుతుంది నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు అనగానే వీడు పొంగిపోయి భార్యని, ఇదిగో ఇది ఎవరికి చెప్పకే మన కొడుకు పుడతాడు అనగానే ఆవిడ సంతోషించింది. ఈ యోగేశ్వరుడు వెంటనే ఏం చేశాడు తెలిసిన నాయనలారా, ఈ రుణం నేను తీర్చుకోవాలి, నా కోసం మీరు శిష్యులు ఒక ఉపకారం చేయండి. నేను నా ఆశ్రమం గుడిసి లోపల తలుపు వేసేసుకుని లోపల పరకాయ ప్రవేశం అనే విద్యతో శరీరం విడిచిపెట్టేస్తాను, నా శరీరాన్ని గుడిసెలోనే వదిలేస్తాను. నా ఆత్మ, నా ప్రాణం నా శరీరంలోంచి పైకి లేచిపోతుంది. బ్రతికున్నంత వరకు ఈ చెప్పులు ఎవరు పెట్టారో నేను చూడలేను, కానీ నేను చచ్చిపోయి బయటకు వస్తే నా ఆత్మకి ఈ చెప్పులు ఎవరు పెట్టారో వాళ్ళు తెలుస్తారు. ఆ పెట్టిన వాడి ఇంట్లో ప్రవేశిస్తాను, వాడి ద్వారా వాడి భార్యాగర్భంలో ప్రవేశిస్తాను, వాడింట్లో పిల్లాడిగా పుడతాను. పుట్టి ఈ చెప్పులకు ఎంత రుణమో అంత రుణమో తీర్చుకుని ఆ తర్వాత మళ్ళీ శరీరం విడిచిపెట్టి నా శరీరంలో ప్రవేశిస్తాను. నేను మళ్ళీ బతికేదాకా ఈ గుడిసె తలుపులు తీయద్దు, దీనికి తాళం పెట్టి రక్షించండి. నా అంతటి నేను బతికాక తలుపులు దబాదబా తడితేనే గుడిసెకి తాళం తీయండి. అప్పటిదాకా గురువుగారు ఏరని అడిగితే మా గురువుగారు తీర్థయాత్రకు వెళ్ళారని చెప్పండి. ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడమే తీర్థయాత్ర, అలాగే ఒక గర్భంలోంచి ఇంకో గర్భంలో ప్రవేశించడం తీర్థయాత్రే, కాబట్టి నేను తీర్థయాత్రకు వెళ్ళానని చెప్పండి. మీరు మాత్రం ఆత్మీయ శిష్యులు కనుక ఈ విషయం ఎక్కడా చెప్పకండి అని ఒక బాగా నమ్మిన బంటుల్లాంటి ఆత్మీయులైన శిష్యులకి చెప్పి తాను లోపల తలుపేసుకున్నాడు, బయట తాళం వేసేయమన్నాడు. ఆ తర్వాత మంచం మీద అక్కడ దర్భాసనం ఒకటి ఉంది, ఆ దర్భాసనం మీద పడుకుని శరీరం విడిచిపెట్టేశాడు. ఆయన ఆత్మ బయటకు వచ్చేసింది ప్రాణం. రాగానే ఆయనకు అర్థమైపోయింది ఫలానా చర్మకారుడే పెట్టాడని. వెంటనే తన ప్రాణాన్ని ఆ చర్మకారుడి యొక్క రేతస్సులో ప్రవేశపెట్టాడు. ఆయన ద్వారా ఆయన భార్య యొక్క గర్భంలో ప్రవేశించాడు. ఈ చర్మకారుడి భార్య గర్భవతి అయింది. ఇంకా గర్భవతి అవగానే పరుగు పరుగులు వచ్చి చింతామణ మోహయ్ మా ఆవిడ నీళ్ళు వస్తుందంటే, మీ ఆవిడ రోజు నీళ్ళు వస్తుంటుంది కదా, ఇవాళ కొత్తగా పోసుకోవడం ఏమిటంది దేవుడు. అదిగా తల్లి, మీరు చెప్పినట్టే చెప్పులు ఎక్కడ పెట్టానా, ఆ చెప్పులు ఫలించాయి, అందువల్ల మా ఆవిడ గర్భవతి అయింది అనగానే అప్పుడు ఆవిడ కొంచెం చివుక్కుమందిట, చివుక్కుమని అలాగా జాగ్రత్త సుమ అని అతన్ని పంపేసింది. కానీ మనస్సు మనస్సులో లేదు, ఎందుకంటే సహజంగా ఆవిడ కృష్ణ భక్తురాలు, సన్యాసం పుచ్చుకున్నది ఆవిడ. ఆ పూట అంత నిద్రపోక ఎంత పొరపాటు చేశాను నేను. క్షణికోద్రేకంలో ఒక యోగీశ్వరుడు నన్ను ఆశీర్వదించలేదని, అతనికి నేను దండం పెడితే అతను నన్ను పలకరించలేదని కోపగించి అతన్ని పతనోన్ముఖుణ్ణి చేశాను. హాయిగా తపస్సు చేసుకునేవాడిని పట్టుకెళ్ళి వాడి ఇంట్లో మళ్ళీ పుట్టేలా చేశాను. పునర్జన్మ ఉండకూడదు అనుకున్న ఆయనకి పునర్జన్మ ఇప్పించాను. ఇదంతా నా వల్లే జరిగింది. సందేహం లేకుండా ఆ చెప్పులు ఆయనే వేసుకున్నాడు కనుక ఆయన శరీరం విడిచిపెట్టి ఈ చర్మకారుడి భార్యాగర్భంలో ప్రవేశించాడు. అయితే ఆవిడ తెలియదు ఆయన చచ్చిపోయి అలా చేశాడు అనుకుంటుంది. అంతేగాని పరకాయ ప్రవేశాలు ఈ శక్తులు ఉంటాయని తెలియదు ఆవిడకి. ఆయన చావుకు నేనే కారణమయ్యాను అనుకుని అయినా ఎందుకైనా మంచిదని ఎంక్వైరీ కోసమని శిష్యుల దగ్గరికి వెళ్ళి మీ గురువుగారు ఏరి అంటే, మా గురువుగారు తీర్థయాత్రకు పోయారండి, హఠాత్తుగా చెప్పా పెట్టకుండా పోయారండి, ఎక్కడికి పోయారో తెలియదండి అన్నారు వాడు. ఆవిడ వెంటనే అనుకుంది గురువుగారు తీర్థయాత్రలకు అది వెళ్ళడం, ఆయన ఈ చెప్పులు వేసుకున్న దానికి ప్రాయశ్చిత్తంగా ఎక్కడికో వెళ్ళి చచ్చిపోయి ఉంటాడు, ఆత్మహత్య చేసుకుని ఉంటాడు, ఆత్మహత్య చేసుకుని పునర్జన్మ వెతుకుతున్నాడు. ఒక యోగి నా వల్ల చచ్చిపోయాడు అని మనస్సులో చాలా బాధపడిపోయింది. సరే ఇంకా జరిగింది దానికి ఏం వెనక్కి రాలేం కదా, ఏమీ చేయలేము, ఒక పని చేయకూడదే కానీ చేశాక ఆ పనిని చక్కదిద్దుకోవడం వెనక్కి తిప్పడం మన వల్ల కాదు అనుకుని ఆ తర్వాత ఏం చేసింది, కనీసం ఈ చర్మకారుణ్ణి అనుగ్రహించాలనుకుని వాడు ఒక రోజు పిలిచింది. ఎన్నో నెలలు రా మీ ఆవిడకి, 900 అండి, రేపు మాపు పురుడండి అంటే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, మీ ఆవిడకి పురుడు వస్తుంది, మంచి బంగారు పురుంగులో ఉన్న ఒక కుర్రాడు పుడతాడు, ఆ కుర్రాడికి కుడి చెవి దగ్గర దర్భలతో కాల్చిన ఒక మచ్చ ఉంటుంది. యోగులకు ఎప్పుడూ కూడా పునర్జన్మ వస్తే కుడి చెవి దగ్గర దర్భతో కాల్చిన మచ్చ ఉంటుందిట. అలా పుట్టాడంటే ఆవిడని ఇక్కడ చిన్న మచ్చతో పుట్టాడంటే దర్భ యొక్క కాలుపుతో కూడిన మచ్చతో పుడితే వాడు పూర్వజన్మలో యోగిని అర్థం. పిల్లలకి ఎప్పుడైనా ఇక్కడ మచ్చ ఉంటే చూడండి, అది పుట్టుమచ్చ అనుకునే సుమే, పుట్టుమచ్చ కాదు, ఎవడో యోగేశ్వరుడు కర్మగాని మీ ఇంట్లో పుట్టాడని అర్థం. ఇప్పుడు చూపించకండి, పురాణం అయ్యాక చూపించండి, మరి ఇప్పుడు వస్తే పురాణం దెబ్బతింటుంది. కాబట్టి నీ ఇంట్లో ఒక పుట్టుమచ్చతో మచ్చతో పుడతాడు వాడు. వాడిని జాగ్రత్తగా పెంచండి, అన్నం పెట్టండి, పాలు ఇవ్వండి, అన్ని రకాలుగా చూడండి. వాడి దగ్గర నుంచి పైసా కూడా పుచ్చుకోకండి. మీరు ఒక్కసారి వాడి దగ్గర మీరు డబ్బు పుచ్చుకున్నారా, వాడు బతకడు, ఇక మీ దగ్గర ఉండడు, మీ కుర్రాడు అన్యాయంగా చచ్చిపోతాడు. మీ కుర్రాడు 100 బతకాలంటే, మీకు కొడుకుగా మీ దగ్గరే ఉండాలంటే, వాడు మీకు దక్కాలంటే వాడి చేతి సొమ్ము తినకండి, వాడి దగ్గర డబ్బులు పుచ్చుకోకండి సుమ అన్నది. మంచి మాట చెప్పావమ్మో, అలాగే ఎట్టి పరిస్థితుల్లో మా ఆస్తి వాడికి ఇస్తాం కానీ వాడి దగ్గర నుంచి ఆస్తి మాత్రం పుచ్చుకోం అన్నారట వాళ్ళు. ఎందుకని వీడికి తెలుసు కదా, వాడు కేవలం చెప్పుల రుణంతో పుట్టాడు. ఆ చెప్పులు మహాయితో పావలాయో రూపాయో లేకపోతే పునర్జన్మెత్తడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మొత్తం మీద ఎంతో కొంత డబ్బిస్తే తీరిపోతుంది.